నిదురించిన శిశువు ఆకొని కిదుకుతు చనుగోరి కెరలి కెసలయ్య విలస మృదు చక్ర చాప రేఖాస్పద పదమున తన్నెనొక్క బండిన్ దండిన్. శ్రీకృష్ణుడు పడుకున్న ఉయ్యాల తొట్టి పక్కనే ఒక బండి ఉంది. నిజానికి అది బండి కాదు, అదొక రాక్షసుడు. గర్గ సంహితలో చెప్పారు, కంసుడు శకటాసురుణ్ణి పంపాడు. శకటుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉన్నాడు, కృష్ణుడిని చంపడానికి వాడిని పంపాడు. వాడు పూతన గారికి సోదరుడు. సోదరి చచ్చిపోవడం వాడు చూశాడు. అంటే కృష్ణుడు కొంచెం సామాన్య వ్యక్తి కాదు, మహామహిమ కలిగిన వాడు అని అర్థమైంది. అందుకని ఎవరూ లేనప్పుడు నిద్రపోతున్నప్పుడు నొక్కి చంపుదామని వాడు బండి వేషం వేసుకుని అక్కడికి వచ్చాడు. పాపం నందుడికి తెలియక అది బండి అనుకుని తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఆ బండి ఉయ్యాల తొట్టికి కొంచెం దూరంగా ఉంది. అందరూ పేరెంట్ హడావిడిలో ఉన్నారు. కృష్ణుడు అక్కడే ఉయ్యాలో నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నప్పుడు చంపడం తేలిక అనుకుని ఆ బండి రూపంలో ఉన్నవాడు కొంచెం కొంచెం జరిగి రావడం మొదలెట్టాడు దగ్గరికి. అలా వచ్చి ఆ ముందు ఎడ్లు కట్టే కాడి ఉంటుందిగా, ఆ కాడి పైకెత్తాడు. అది ఎత్తి దాంతో ఉయ్యాల తొట్టులో ఉన్న పసిబాలుండి ఒక్క నొక్కు నొక్కి చంపుదామని వాడు అనుకున్నాడు. కృష్ణుడు ఏం చేశాడు, అప్పుడే మెలకు తెచ్చుకున్నట్టుగా నటించి వాళ్ళమ్మ ఫంక్షన్ చేస్తూ తనని మర్చిపోయినందుకు కోపగించినట్టుగా కోపగించి ఆకలితో క్యార క్యారమని పాల్ పాల్ అని ఏడ్చి ఆ తర్వాత కాలెత్తాడు. రారా బండిగా రా అని పిలిచి ఎడం కాలెత్తి ఒక్క తన్ను తన్నట్ట. చంటి పిల్లవాడు బండిని తన్నితే కాలు నొప్పి పుట్టి ఏడవాలి. కానీ ఆ తన్నిన వాడు సామాన్యమైన చంటివాడు కాదు, కొంటివాడు గనక ఈ తన్నగానే బండి రిమ్మున పైకి లేచిపోయింది. శకటముహరి తన్ని నది విప్రకటం బై ఎగసి ఇరుశుభరమున్న గండ్లున్ వికటం బుగబడిగూలెను అకటాయని గోప బృందం ఆశ్చర్యపడన్. శ్రీకృష్ణుడు కాలితో తనడంతో ఈ బండి రివ్వు 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 అని పైకి ఎక్కడికో ఎగిరిపోయింది. అలా గిరగిర గిరగిర పల్టీలు కొట్టుకుంటూ పైకి వెళ్ళిపోయింది. అంత పైకి వెళ్ళి పైనుంచి వెళ్ళి ఢామ్ అనే శబ్దంతో కింద పడిపోయి ముక్కలు ముక్కలైపోయింది. చక్రములు ఒకచోట పడ్డాయి, ఇరుసు ఒకచోట పడింది, కాడి ఒకచోట పడింది. అందులో కొన్ని కుండలు పెట్టారు. కుండల్లో పెరుగు పాలు వెన్న పెట్టారు. ఆ కుండలు పగిలిపోయి పాలు పెరుగు వెన్న సరస పదార్థాలు వ్యర్థమైపోయాయి. పెద్ద శబ్దం వచ్చిందనమాట ఒక్కసారిగా. ఈ శబ్దానికి హడిలిపోయి అన్నములు పెడుతూ పేరంటవులో హడావిడిలో ఉన్నటువంటి యశోద పరుగు పరుగును వచ్చేసింది. ఏమిటా ఈ శబ్దం అని వచ్చి చూస్తే శ్రీకృష్ణుడు ఉయ్యాల తొట్టిలో ఏడుస్తున్నాడు. ఉయ్యాల తొట్టి పక్కనే బండి పడిపోయి ముక్కలు ముక్కలు అయిపోయింది. అది పెద్ద బండి, పైగా 10 ఎడ్లు కట్టి వరట దానికి, అంత పెద్ద బండి. ఎలా ముక్కలైపోయింది ఈ బండి? ఈ కృష్ణుడి మీద పడితే ఏమైపోయేవాడు అని ఏడుస్తూ వచ్చి, నా బాబు ఎంత పొరపాటు చేశాను రా, మాయిదారి తల్లిని కదరా నేను, నీకోసమని బొబ్బట్లు ఫంక్షన్ పెట్టి అందులో నిన్ను మర్చిపోయానా, అమాయకురాల్ని. ఆ దేవుడి దేవల్ల ఎంత పెద్ద బండి పడినా నీకు మాత్రం ఎంత కూడా గాయం కాలేదని ఆ కుర్రవాణ్ణి చేత్తో పైకి ఎత్తుకుని పాలిచ్చి తల మీద చెయ్యి పెట్టి కన్నీళ్లతో ఆ తలని కడిగి జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి దువ్వి పదే పదే ప్రేమకి సంబంధించిన చిహ్నములన్నీ ప్రదర్శించింది. ఈలోపు నందుడు వచ్చాడు. ఎంత పెద్ద బండి ఏమిటి, పైకి లేచి కింద పడి ముక్కలైపోవడం ఏమిటి, కారణమేమిటి అన్నాడు. ఎవరికి వాళ్ళే ఈ బండి ఎలా లేచింది, ఎలా పడింది, ఎలా ముక్కలయ్యింది అంటూ ఉంటే ఆ సమయంలో అక్కడికి కొంతమంది పిల్లలు వచ్చారు. మేము చూసాము అన్నారు. ఏం చూశారని అడిగారు ఈ పెద్దవాళ్ళు. ఈ బండి ఉయ్యాల తొట్టి దగ్గరికి పాక్కుంటూ వచ్చింది. ఇంతలో శ్రీకృష్ణుడికి మెలకు వచ్చింది. ఆయన కాలెత్తి తన్నాడు. తన్నగానే బండి పైకి లేచిపోయింది, కిందపడి ముక్కలైపోయింది, మేము స్వయంగా చూశాము అని కొంతమంది పిల్లలు ఆటలాడుకుంటున్న వాళ్ళు ఆ పక్కనున్నవాడు చూశారన్నమాట వాళ్ళు చెప్పారు. చెప్పగానే ఏమిటి, ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడు కాలెత్తి తన్నాడా, బండి పైకి లేచిందా, ఎంత చిత్రం, ఈ పిల్లాడిని ఏమన్నా భూతం పట్టుకుందా అన్నారు కొందరు. కానీ కొంతమంది మాత్రం అబ్బే ఒట్టి అబద్ధం అని నమ్మలేదు. ఎక్కువ మంది నమ్మరు కదా, ఇంత పురాణం విన్నా నమ్మకం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళల్లో కొంతమంది అక్కడ గోకులంలో ఉన్నారు. వాళ్ళు ఏమన్నారట, బాలుండెక్కడ బండి ఎక్కడ, నభోభాగం భూపై చేర్పడం కాలం దండుట ఎక్కడ, ఆట పొడుచుల్ కల్లాడిరి ఈ జడ్దు పల్కే లోకంబునైన చెప్పబడునే, ఏ చందమోగాక ఎంతలా పించుచు వ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యులైరంతటం. బాలుడేమిటి, ఇంకా సరిగ్గా ముక్కుపచ్చలారని వాడు, కళ్ళు తెరవని పసిబాలుడు, నెల్లాళ్ళు కూడా ఇంకా వయస్సు లేదు వాడికి, అటువంటి ఒక మాసములోపు బాలుడు పసిబాలుడు ఆకలితో కాలెత్తి బండిందన్నాడా, ఇంత బండి ఆకాశంలోకి లేచిందా, ఉట్టి అబద్ధం, ఈ ఆడుకుంటున్న పిల్లలు కల్పించి చెప్పారు, ఇదేదో భ్రమ, ఏ భూత ప్రేత పిశాచాలం అయ్యో, లేక ఈ బండి డొక్క విరిగిపోయిందో, అంతే తప్ప పిల్లలు తనడం ఏమిటి, బండి బైకులు లేవడం ఏమిటి, ఇటువంటి మాటలు మనం ఎంతో పూర్వం ఎక్కడైనా విన్నామా, కళ్ళారా కన్నామా అన్నారు తప్ప ఏమిటో ఇంకో కారణం అనుకున్నారు తప్ప ఇంతటికి మూల కారణం కృష్ణుడిని మాత్రం గ్రహించలేక ఆశ్చర్యపోయారు. అప్పుడు వెంటనే నందుడు మళ్ళీ బ్రాహ్మణోత్తములు పిలిపించి వాళ్ళకి దానాలు చేసి ఈ కుర్రవాడికి కవచమితి కవచమితి పరమం పవిత్రమైన నీళ్లు జల్లించి వాడికి మళ్ళీ శుభ్రంగా రక్షోన్యాసాదులు చేసి కుర్రవాడికి శ్రీమన్నారాయణ కటాక్షం లభించుగా కానీ దేవనలు ఇచ్చాడు. ఇదింతా చేసి 28వ రోజు జరిగింది. శకటాసురుడు చచ్చిపోయాడుగా, ఈ తర్వాత తృణావర్తుడు. ఇక్కడ నుంచి కృష్ణుడికి పేర్లు, నామకరణ మహోత్సవం జరుగుతుంది. నామకరణ మహోత్సవ సమయంలో చాలా మంచి మంచి ఫంక్షన్ చేయాలి మనం. పెన్ను, బంగారపు గొలుసు ఇవన్నీ కూడా పెట్టాలి. మీరన్నీ పట్టుకురండి, నేనే కాసేపు కృష్ణుడు అవుతాను. అందరూ ఏది తీసుకుంటారో చూద్దాం. ఎన్నెన్ని లీలలు, ఆ శ్రీకృష్ణుడి యొక్క బాల్య లీలలన్నీ వింటూ ఉంటే శరీరం గగుర్పాటుకు గురవుతుంది. అందుకే శ్రీకృష్ణ బాల్య లీలలకి మధుర ఘట్టం అని పేరు. పెద్దయ్యాక లీలలు వేరుగా ఉంటాయి, చిన్న లీలలు వేరుగా ఉంటాయి.
నారాయణీయ మహాకావ్య రచయిత అయినటువంటి నారాయణ భట్ట తిరిగి కొడైపోటు మనందరం కూడా నమస్కారం చేసుకుందాం. ఆ పుణ్యాత్ముడి వల్లే గురువాయూర్ క్షేత్రానికి ఇంకొంచెం ప్రసిద్ధికి వచ్చింది. ఒక్కొక్క కవి పుట్టడం వల్ల దేవతల మీద, క్షేత్ర దేవతల మీద కావ్యాలు రాయడం వల్ల క్షేత్రాలకి కొంచెం కీర్తి పెరుగుతుంది. అంటే భగవంతుడికి మనం కొత్తగా కీర్తి ఇచ్చి పెట్టేది ఏముంటుందంటే ఎవడో ఒకడు స్తోత్రాలుగా. అందుకే భగవంతుడు ఏమన్నాడంటే, మీ అందరికంటే నాకు భక్తులు ఎక్కువ ఇష్టం అన్నాడు. నాకంటే భక్తులు గొప్పవాళ్ళు. సముద్రం చాలా గొప్పది, కానీ ఆ సముద్రం కంటే సముద్రంలో ఉండి మనలాంటి ప్రాణులను రక్షిస్తూ ఆహారం ఇచ్చే భూమి సముద్రం కంటే గొప్పది. నిజానికి సముద్రం పెద్దది, భూమి చిన్నది, అయినా సముద్రం కంటే భూమే గొప్పది అన్నారు. ఇప్పుడు భూమి కంటే ఆ భూమిని 1000 పడగల మీద మోసే ఆదిశేషుడు గొప్పవాడు. ఆయన మొయ్యకపోతే మనం ఎక్కడ ఉంటాం? భూమి ఎప్పుడో సముద్రంలో నిమజ్జనం అయిపోయేది, అప్పుడు మనం ఉండం. కాబట్టి భూమిని సముద్రము పాలు కాకుండా రక్షిస్తున్న శేషుడు గొప్పవాడు. శేషుడు గొప్పవాడు అంటే వాడి శేషుడు గొప్పవాడు కాదు, ఆదిశేషుడు భూమిని మొయ్యడానికి మూల కారణం ఏమిటో తెలుసా? ప్రతి శుక్రవారం అమ్మవారు పార్వతీదేవి భగవతి అనే రూపంతో తన కుడి కాలికి ఆదిశేషుణ్ణి చుట్టుకుని కాలికి గజ్జె కింద మార్చుకొని నృత్యం చేస్తోంది. ఆవిడ నృత్యం చేయడానికి ఈయన అందెగా మారి సహకరిస్తున్నాడు. అమ్మవారి పాదాలకు చుట్టుకోవటం వల్ల ఆదిశేషుడికి భూమిని మోసే శక్తి వచ్చిందని పురాణాల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ఆదిశేషుడిగా శక్తి ఎవరిచ్చారన్నమాట, మళ్ళీ అమ్మవారి ఇచ్చింది. కాబట్టి ఆదిశేషుడి కంటే ఆదిశేషుణ్ణి కాలికి చుట్టుకున్న అమ్మవారు గొప్పవారు. మళ్ళీ ఏమన్నాడు, చివరికి వచ్చరికి అమ్మవారు గొప్పవారు అంటే ఇంత అమ్మవారు గొప్పవారు కదండి, అమ్మవారిని తన శరీరంలో సగంలో నిలబెట్టుకున్న అర్ధనారీశ్వర ఖ్యాతి పొందిన శివుడు గొప్పవాడు. ఇవన్నీ ఒక తమాషా ఘట్టాలు కదా, ఒకసారి జాగ్రత్తగా విందాం. పయోధిఘనమే, పయోధి అంటే సముద్రం, పయోధిఘనమే పయోధిఘన్నను పయోధి దాల్చిన పృథ్విఘనమ్మవు, పృథ్విఘనమ్మే పృథ్వికన్నను పృథ్విని దాల్చిన సహస్రపణియగు శేషుడు ఘనమగు, శేషుడు ఘనమే శేషుడి కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంగల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు, పార్వతి ఘనమే పార్వతినే తన సగముగా దాల్చిన శివుడు ఘనమ్మగు, శివుడు ఘనమ్మే శివుని కన్నను శివుని దాల్చిన భక్తుని మనమది సర్వఘనమ్మగు, శివుని కన్న శివ భక్తుడి ఘనమగు స్వామి కోడల సంగమదేవ. బసవేశ్వరుడు రాశాడు. ఇప్పుడు ఎంత అద్భుతంగా చూసారా, అంటే చివరికి వచ్చేసరికి శివుడు కూడా గొప్పవాడు కాదు, శివుణ్ణి ధరించిన భక్తుని మనస్సు గొప్పది. అంటే శివుడి కంటే శివభక్తుడు గొప్పవాడు, విష్ణువు కంటే విష్ణు భక్తుడు గొప్పవాడు, గురువుగారి కంటే గురు భక్తుడు గొప్పవాడు. అందులో నిజంగా గురుభక్తి కలిగిన వాడు ఎప్పుడు గురువుగారి కంటే గొప్పవాడు. ఇప్పుడు మనం ఏమవ్వాలన్నమాట, మనం గొప్పవాళ్ళు అవ్వాలంటే భక్తి కలిగిన వాళ్ళు అవ్వాలి. అందుకే నారాయణ భట్టతీరి అంటే ఆయనకి అంత ఇష్టం. ఆయన లేని క్రితం వ్యాస భాగవతం లేదా, ఈ క్షేత్రాలు లేవా, ఉన్నాయి, కానీ ఆయన కావ్యాన్ని లోకంలో ప్రసిద్ధికి ఎక్కేలా చేసి ఆయనకి కీర్తినిచ్చి, ఓహో నారాయణ భట్టతిరి ద్వారా ఈ క్షేత్రానికి పేరు వచ్చిందిట అనిపించుకోవడం కృష్ణుడికి ఇష్టం. కృష్ణుడి లక్షణం ఏంటంటే, తాను ఎంత గొప్పవాడైనా ఆ గొప్పతనం తనకు కాకుండా తన శిష్యులకి తన సంతానానికి ఇస్తాడని. గురువులు ఎప్పుడు శిష్యుల్ని ప్రొజెక్ట్ చేద్దామని చూస్తారు. వాడు ప్రొజెక్ట్ అవ్వకపోతే వాడు బాధకరం, మనమేం చేయలేము. కానీ భగవంతుడు యొక్క లక్షణం ఏమిటనమాట, ఎంతసేపు సాధ్యమైనంత వరకు వీళ్ళు ముందుకు తోస్తాడు, ఎంతవరకు శిష్యుల్ని ఉద్ధరించాలో అంతవరకు ప్రయత్నిస్తాడు. ఇక్కడే ఒక విషయం ఉన్నది, నారాయణ భట్ట తిరిగి ఒక శిష్యుడు ఉన్నాడు, వాడికి 8వ ఏట మరణగండం ఉంది. దాంతో యమధర్మరాజు గారు ఒక యమపాశం పుచ్చుకొని ఈ నారాయణ భట్టతిరి యొక్క శిష్యుడి తల దగ్గర నిలబడ్డాడు, ఏదో ఒక సమయంలో శిరస్సులోంచి ప్రాణం తీసేద్దామని. ఇంతలో ఆ శిష్యుడు వచ్చి గురువుగారి కాళ్ళ మీద పడ్డాడు. గురువుగారి కాళ్ళ మీద పడి, గురువుగారు ఈ పూట నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు. గురువుగారు వాడిని ఆశీర్వదించబోయి వాడి తలని చూశాడు. తల వెనక అతను ఎవరు కనబడ్డారు, యముడు కనబడ్డాడు పాశం పుచ్చుకొని. అంటే వీడికి ఆయువు తీరిపోయింది, ఉపనయనం చేసి గట్టిగా 2 గంటలు అవ్వలేదు. కుర్రాడు ఉపనయనం అయ్యాక గురువుగారి కాళ్ళ మీద పడిన వెంటనే దీవించబోతుంటే వెనకాతల యముడు కనబడ్డాడు. ఏ క్షణంలో అయినా యముడి ప్రాణం తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ యముడు ఒక్క గురువుగారికే కనబడుతున్నాడు, ఈ శిష్యుడికి కానీ శిష్యుడి తల్లిదండ్రులకు తెలియదు. ఈ పిచ్చి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, ఈ కుర్రవాడు తమిళనాడులో మధుర దగ్గర ఉండేవాడు, మధుర దగ్గర వాడికి ఒక మంచి స్థలం ఉంది, అక్కడ ఈ కుర్రవాడికి ఒక ఇల్లు కట్టి అక్కడ వీడిని అక్కడ స్థిరపరిచి వాడి దగ్గర ఉండి పిల్లవాడికి పెళ్లి చేద్దామని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు ఈ గురువుగారు వెంటనే తల్లిదండ్రుల్ని పిలిచి, ఈ కుర్రవాడిని ఇక్కడి నుంచి నా స్థలము నుంచి కదలచకుండా చూడండి అన్నాడు. అంటే వాళ్ళేమన్నారు, ఏమైనా సరే లాభం లేదండి, మేము మా ఊరు వెళ్ళిపోతాం సొంతూరు, సొంతూరులో మంచి గృహం ఒకటి కట్టుకుని సుఖంగా ఉండాలి, మాకు కోడలు వస్తుంది, ఆ కోడల ద్వారా బడి సంతానం వస్తుంది, పిల్లలు పెరుగుతారు, వీళ్ళందరికీ స్వగృహం ఉండాలి కదా, కాబట్టి మేము మధుర పోతాము అన్నారు. ఆయన అన్నాడు, నేను ఎందుకు చెప్పాను అన్నట్టు కొన్ని చెప్పకూడదు, అస్తమానం రహస్యాలు, దైవ రహస్యాలు, మరణ రహస్యాలు ఇటువంటి గురువులు పదే పదే చెప్పకూడదు, అందుకని మీరు ఈ ఊరు దాటకుండా ఉంటే మంచిది అన్నాడు. ఆయన ఒకసారి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు, 3 సార్లు చెప్పాడు. వాడు మూర్ఖత్వంతో, గురువుగారు అంటే భక్తే, అయినా గురువుగారు చెప్పిన మాట మీద భక్తి లేదు, గురువుగారు మీరు ఏం చెప్పినా సరేనండి మా ఊరు అంటే అన్నారు. చివరికి ఆయన ఏం చేయాలో తెలియక, నేను చెప్పాను ఈ కుర్రవాడి ఇక్కడ ఉంటే మీకు సుఖం, మీరు శాశ్వత ఆనందం పొందుతారు, లేదా దుఃఖం పొందుతారు, మీ ఇష్టం అన్నాడు. వాళ్ళు గురువుగారు ఇలాగే అంటారు, బహుశా కుర్రాడు గురువుగారి కుర్రాడికి సన్యాసం ఇప్పిద్దాం అనుకుంటున్నారేమో అని వాడికి అనుమానం వచ్చింది. వాళ్ళ భయం ఏమిటంటే, ఈ పిచ్చాడ భయం ఈ కుర్రాడిని తీసుకుపోయి వీడు ఏ సన్యాసం బోడి సన్యాసం చేస్తాడేమో, తద్వారా మన సంతానం భవిష్యత్తులో మరొక సంతానాన్ని పొందకుండా అయిపోతుంది, మన వంశం పాడైపోతుంది అనుకున్నారు ఈ పిచ్చివాడు. ఎక్కడో స్థలమో ఇల్లో కట్టుకోవడం కంటే గురువుగారి దగ్గర ఉంటే ఈ పిల్లలు ఈ కుటుంబం ఎంత అభివృద్ధికి వస్తుంది, గురు కటాక్షం ఎలా ఉంటుందనే జ్ఞానం లేకపోయింది. గురువుగారు చెబుతున్నప్పుడు వినటం అలవాటు చేసుకుంటే జీవితంలో పనికొస్తారు, ఎందుకంటే మీకు ఏం జరుగుతుందో మీకు తెలియదు, మీ కోరిక ఒక రకంగా ఉంటుంది, గురు కటాక్షం మరో రకంగా ఉంటుంది. నిన్న నారదుడి కథలో చెప్పుకున్నాం కదా, నారదుడిని వాళ్ళంతా పెళ్లి చేద్దాం అనుకుంది కానీ వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోయింది. నువ్వేం చేయగలవు రేపు పొద్దున ఈ పిల్లల గురించి, ఈ పిల్లల రక్షణ భారం గురువుకి వదిలితే గురువు రక్షిస్తాడు. అందులో నారాయణ భట్ట తిరి నారాయణి అని రాసి కృష్ణుడి యొక్క అనుగ్రహం పొంది రోగం తొలగించుకున్న మహాత్ముడు, అటువంటి మహాత్ముడైన గురువు దగ్గరుండి కూడా తల్లిదండ్రులు వినకుండా పొలిమేర దాటి వెళ్ళారు. పొలిమేర దాటేదాకా యముడు గురు కటాక్షం ఉండడం వల్ల ఆ కుర్రవాణ్ణి ఏమీ చేయలేదు. పొలిమేర దాటి దాటగానే ఈ తల దగ్గర కాసు కూర్చున్న ఆయన తల మీద పటకలు దెబ్బకొట్టి అందులోంచి ప్రాణాన్ని యమపాశంతో తీసేశాడు. అది ఎలా ఉందో తెలిసిన, నడుస్తున్న కుర్రాడికి హఠాత్తుగా కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. పడగానే ఈ తలకి దెబ్బ తగిలింది, తలలో చిల్లు పడింది, చిల్లులోంచి నెత్తులు వచ్చింది, చచ్చిపోయాడు. ఎందుకు పడిపోయాడో తెలియదు పిల్లాడు, కానీ నిజానికి అది కొట్టింది ఎవరో, యముడు. యముడు కొట్టిన విషయం వాళ్ళకి తెలియదు, వాడు కింద పడిపోయాడు, కళ్ళు తిరిగి స్పృహ తగ్గిపోయాడు అనుకుంటున్నారు. స్పృహ ఏమిటి, లోపల ప్రాణమే పోయింది. ఇంకా వాళ్ళు బాబోయ్ నా పక్కన కొబ్బరి బొండాలు అడిగి తీసుకుని ఎన్ని కొబ్బరి బొండాలు ఉంటే అన్ని కొట్టించి మీద పోశారట. వాడికి లేవలేదు, గుడ్లు తేలవేసేశాడు. అప్పుడు వాడి గుండెలు పగిలేలా ఏడ్చి, మేము మూర్ఖత్వంతో గురువుగారి మాట వినలేదు, చచ్చిపోయాడు, ఈ చచ్చిపోతాడనే విషయం ముందే చెప్పొచ్చు కదా ఈ దిక్కుమాల గురువు, అప్పుడు మేము కదలం కదా అని ఇప్పుడు మళ్ళీ గురువుగారిని తిట్టారు. అంటే గురువుగారు చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదా, ఏం గురువుగారు అంటే ఏడాపడమా, అనేక జన్మల తపఃఫలితంగా ఆ మహానుభావులు మనల్ని రక్షించడానికి అవతరిస్తూ ఉంటారు. గురువులు అంటే వాళ్ళు మనలాగే ఇలా లాల్చి వేసుకోవచ్చు, వాళ్ళు బాల్చీతో స్నానం చేయొచ్చు, వాడు నీ పక్కన అన్నం తినచ్చు, నీ అన్నం తిన్నంత మాత్రం చేస్తే వాడు గురువుగారు సామాన్యుడు అనుకోవడం కంటే అజ్ఞానం లేదు. శ్రీకృష్ణుడు చద్దన్నం తిన్నాడు, నిన్న వండిన అన్నం ఇవాళ తిన్నాడు, అంత మాత్రం చేత కృష్ణుడు కృష్ణుడే. ఇవాళ నువ్వు వండినటువంటి కాఫీయో పాలో తాగినంత మాత్రం చేత గురువుగారి మహిమ పోయింది, ఆయన ఏమీ లేనివాడు అనుకోవడమే మన అజ్ఞానం. అంటే మనతో ఎంత సన్నిహితంగా తిరుగుతాడో గురువు,
అంత అతీతంగానూ ఉంటాడు. ఇది జ్ఞానులకి తెలుస్తుంది. రమణ మహర్షికి సంబంధించినటువంటివి భగవానుల యొక్క అనుబంధం ఉన్నవారికి ఇది బాగా తెలుస్తుంది. మహాత్ముల యొక్క చరిత్రములు చదివినా, అటువంటి మహాత్ముల ఆశ్రమాలకు తిరిగినా గురువుల యొక్క మహిమ తెలుస్తుంది. లేకపోతే అజ్ఞానంలో పడిపోతే ఇలా భ్రష్టత్వం పొందుతారు. ఈ కుర్రాడు చచ్చిపోగానే గురువు గారు ఈ విషయం ముందే చెబితే కదిలేవాళ్ళం కాదు కదా అని ఏడ్చారు పక్కవాడు. ఎంత ఏడ్చినా చచ్చిపోయినవాడికి లేవాడు కదా. ఈ కుర్రవాడిని పాతి పెట్టడానికి తండ్రి సిద్ధమవుతుంటే తల్లి అంది, ఏమైనా మీరు పాతి పెట్టద్దండి, గురువుగారి దగ్గరికి వెడతానని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. గురువుగారు తలుపు వేసేసుకున్నాడు గదిలో కూర్చుని, ఎన్ని కొట్టినా తీయలేదు. ఎందుకంటే ఇప్పుడు బతికించడం ఆయన వల్ల కాదు, చచ్చిపోయాక బతికించడం అనేది ధర్మ స్థితి ప్రకారం, ధర్మ పద్ధతి ప్రకారం అది పద్ధతి కాదు. అందుకని తలుపు వేసుకుని ఏమీ ఎరగనట్టుగా జపం చేసుకుంటూ కూర్చున్నాడు. ఆవిడ తలుపు బాధేసింది. మధ్యాహ్నం పూట నిద్రపోతుంటే కాలింగ్ బెల్ తక్కొడతారే కొంతమంది, అలాగా కాలింగ్ బెల్ కొట్టినట్టుగా బాధేసింది తలుపు. ఈయన కదలలేదు. అప్పుడు ఆవిడ, నేను మనసా వాచా కర్మణ భక్తితో నిన్నెప్పుడూ గురువుగా భావించాను. అజ్ఞానంతో మేము సొంతింటి మీద ఉన్న పైత్యం కొద్దీ నిన్ను ధిక్కరించి వెళ్ళాం, ఇంకెప్పుడూ ధిక్కరించాం. ఈ కొడుకు బతికితే నీ చేతిలో పెట్టేస్తాను, నా కొడుకుని మాత్రం బ్రతికించు, లేకపోతే నీ గుమ్మం బయట నిప్పు పెట్టుకుని తగలబడి చచ్చిపోతానండి. ఇంకా తగలబడి చచ్చిపోతుంది నిజంగా నీ పిచ్చిది. అందుకని ఆయన తలుపు తీసుకొచ్చి, నేనేం చేయనమ్మా, నా అపూర్వ తపశ్శక్తి వాడు నా దగ్గర ఉంటే బ్రతికించడానికి ఉపయోగపడేది, చచ్చిన వాడిని బ్రతికించడం ఏమో ధర్మం కాదు, అయినా నీకోసం స్వామిని ప్రార్థిస్తాను, అప్పుడు ఆయనే చూసుకుంటాడని భాగవతంలో 12వ స్కంధం చాలా గొప్పది. ఏకాదశ ద్వాదశ స్కంధాలు భాగవతంలో అపూర్వమైన జ్ఞాన సంబంధమైన విషయాలతో ఉంటాయి. ఆ 2 స్కంధాలని చాలా భక్తితో గానం చేశాడు. కృష్ణ, నీ గురువుగారి అబ్బాయిని నువ్వు రక్షించావు, ఇప్పుడు గురువుగారి అబ్బాయి కాదు నా శిష్యురాలి కొడుకు, వాడిని రక్షించు. నువ్వు నన్ను రక్షించకపోతే, ఆవిడ కొడుకు ప్రాణం ఇవ్వకపోతే నేను నారాయణీయంతో కలిసి యజ్ఞగుండంలో ప్రవేశిస్తానన్నాడు ఆయన. వెంటనే ఆశ్చర్యం ఏంటో తెలుసా, తలకాయ పగిలి అక్కడ చచ్చిపోయి కుళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న శవంలో కుర్రవాడిలో మళ్ళీ ఆత్మ ప్రవేశించింది. వాడు టక్కన లేచాడు, గాయం తక్షణం పూడిగిపోయి లేచి నిలబడ్డాడు. అప్పుడు ఆ తల్లి ఆనందపడిపోయి, ఇదిగో ఈ కుర్రవాడిని నీకే ఇచ్చానంటే ఓసి పిచ్చిదానా, ఈ విషయం నేను ముందే చెప్పాను, ఈ కుర్రవాడికి సకల శాస్త్రాలు నేర్పిస్తాను. ఆ తర్వాత పాండ్య మహారాజు గారి దగ్గరికి పంపించి ఇతనికి మంత్రి పదవి ఇప్పిస్తాను అని ఆ కుర్రవాడిని మంచి విద్యావంతుణ్ణి చేసి, ముఖ్యంగా అర్ధనీతి శాస్త్రంలో అరితేరేలా చేసి ఆ తర్వాత పాండ్యరాజు గారి దగ్గర మంత్రిగా పంపాడు. ఆ తర్వాత ఆ కుర్రవాడికి 16 పిల్లలు పుట్టారు. వాళ్ళు ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధి చేశారు. చచ్చిపోయిన ఒక శిష్యుడిని నారాయణ భట్టతిని తన అపూర్వమైన గానం ద్వారా, భాగవత గానం ద్వారా, పారాయణ ద్వారా రక్షించాడు. భాగవతానికి అంత మహామహిమ ఉన్నది, గురువాయూరప్పకి అంత దివ్యశక్తి ఉన్నది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఎప్పుడు గురువు లేదన్నా చెబితే అలా యథాతథంగా ఆచరించారంటే మాత్రం తప్పక వాడు అనుగ్రహం ఉంటుంది. ఏమో ఏ క్షణంలో గురువు ఏం చెబుతాడో అనుకుని చేతులు కట్టుకు చూసుకోవాలి. అందుకే బ్రహ్మాండ పురాణంలో ఏమన్నారు, నిషిద్ధమపి కర్తవ్యం. అది నిషిద్ధమైన కర్తవ్యమే. కొన్ని పనులు చెయ్యకూడదు, మద్యం తాగకూడదని శాస్త్రం చెబుతోంది. కానీ గురువు గారు పిలిచి, ఏవమ్మా యశోదమ్మ క్లాసులు మద్యమిస్తున్నాను తాగంటే తాగేయాల్సిందే. అదే నిషిద్ధమైన గురువు చెబితే మాత్రం అది కర్తవ్యం. ఎందుకంటే గురువుకి తెలుసు అది చేస్తే వాళ్ళకి ఏం లాభం, నీకు తెలియదు ఆ విషయం. అన్నిటికంటే గురువాక్యంతో కర్తవ్యం. ఆ గురువాక్యాన్ని లోకంలో వ్యాపింపచేసిన అపూర్వ దివ్యక్షేత్రం గురువాయూరంటే. గురువాయూరులో వెనక వైపు భాగం ఉంది కదా, అంటే ప్రదక్షిణ చేసేటప్పుడు సరిగ్గా కృష్ణుడున్న ఆలయానికి వెనక భాగం, ఆ వెనక భాగం దగ్గర 2 చేతులు జోడించి 3 సార్లు గుంజీలు తీస్తే అకాల మరణముతో ఉన్నవాడికి అకాల మరణం తొలగుతుంది. అంటే ఎవడికి వాడే, మళ్ళీ మీరు ప్రదక్షిణ చేస్తే మీకే అకాల మృత్యువు తొలగుతుంది. మా అబ్బాయి కోసం నేను చెయ్యొచ్చా అంటే నువ్వు పనికిరావు, మీ అబ్బాయే రావాలి. ఎవడికి జబ్బు ఉంటే వాడే మందు మింగాలి. అంతేగాని మా అబ్బాయి అండి, వాడు ఎక్కడో ఉన్నాడండి, వాడి కోసం నేను చేస్తానంటే కుదరదు. కానీ పిల్లల కోసం కొన్ని పనులు చేస్తే ఈ గురువాయూరు క్షేత్రంలో కోరికలు తీరుతాయి. పిల్లలకి పెళ్ళి అవ్వలేదనుకోండి, అడుగులు అడుగు వేసుకుంటూ ప్రదక్షిణ చేస్తున్నారు, చూసారా మీరు? ఆ ప్రదక్షిణ చేసిన వాళ్ళందరికీ తప్పక పెళ్ళిళ్ళు అయితే అవుతాయి, అంటే వాళ్ళకో వాళ్ళ పిల్లలకో. ఏ అరుణ్ గారు వాళ్ళ అబ్బాయి కోసం ప్రదక్షిణ చేస్తే గ్యారంటీ వాళ్ళ అబ్బాయికి పెళ్ళి అయి తీరుతుంది, ఆ పెళ్ళికి మనం పెడతాం. ఇలాగే ఎవరికైనా సంతానం కలగాలనుకుంటే ఇలా అడుగులు అడుగు వేసుకుని ప్రదక్షిణ చేస్తే సంతానం కలిగి తీరుతుంది. బాగా అప్పులలో ముప్పులలో కూరుకుపోయిన వాళ్ళు ఆ తెప్పలు తప్పించుకోవడానికి ఆ గురువాయూరప్ప దగ్గర ధ్వజస్తంభం నుంచి ధ్వజస్తంభం దాకా అడుగులో అడుగు వేసుకుని ప్రదక్షిణ చేస్తే తప్పక ఆ రుణాలన్నిటి నుంచి విముక్తి పొందుతారు. కాబట్టి ఈ రోజు నుంచి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమండి ఈ పని చెయ్యండి అని గురువుగారు ఆజ్ఞాపిస్తే సాధ్యమైనంత వరకు కాదు పూర్తిగా చేయడానికి ప్రయత్నించండి. ఎక్కడో ఏదో ఉందని భ్రమపడకండి. గురువు వాక్యమే వైకుంఠం, గురు వాక్యమే జ్ఞానం, గురువే హరిహర బ్రహ్మాదుల చేత కూడా సేవింపబడే అంత పరబ్రహ్మం, భూరి పరబ్రహ్మం. అటువంటి భూరి పరబ్రహ్మాన్ని విడిపించకూడదు, విడిచిపెట్టి చెరించకూడదు అని మనకి నారాయణీయం వంటి అనేక గ్రంథాల ద్వారా మహాత్ముడు భట్టతిరి తెలియజేశాడు. ఎందుకనంటే ఆయన అంత అనుభవించాడు, వాడు కారణజన్ములు గనక. అటువంటి కారణజన్ములు ఎంతోమంది మన అదృష్టవశాత్తు ఈ భూమండలంలో జన్మించారు. ఈ భక్తుల యొక్క చరిత్ర అంటే భగవంతుడికి ఇష్టం. అందుకే ఆయన ఏమన్నాడనమాట, నాకంటే నా భక్తులు గొప్పవాళ్ళు, భక్తుల ద్వారా నేను లోకంలో వ్యాపిస్తూ ఉంటాను, భక్తులే లేకపోతే భగవంతుడు లేడన్నాడు ఆయన. నన్ను తిట్టినా సహిస్తాను, నా భక్తుల తోలికి వస్తే మాత్రం ఆగ్రహిస్తాను. అందుకే ఆయన ఏం చేశాడు, విష్ణువుని తిడితే పడ్డాడు, కానీ విష్ణు భక్తుడు ప్రహ్లాదుడిని తిట్టగానే కొట్టగానే స్తంభంలో నుంచి బయటకు వచ్చాడు, చీల్చి అవతల పారేశాడు. భక్తుడిని హిరణ్యకశిపుడు హింసించటం వల్ల భగవంతునికి ఎంత కోపం కలిగిందో ప్రహ్లాద చరిత్రలో చెప్పారు. ఆ కోపం నుంచి బయటపడడానికి చాలా కాలం పట్టింది ఆయనకి. ఎందువల్ల, తన భక్తుడిని ఈ దుర్మార్గుడు ఎంత హింస పెడతాడా అని. కాబట్టి భక్తుల జోలికి అసలు వెళ్ళకూడదు, కాబట్టే భక్తులకి హింస చెయ్యకూడదు అన్నారు. మనం తెలుసో తెలియక ఎప్పుడు ఒకప్పుడు గురువుల మీద కూడా కోపగించిన వాళ్ళు ఉంటాం. ఒక మహానుభావుణ్ణి అకాలంగా ఏదో చిన్న తెక్కు వస్తుంది, ఆ తెక్క కూడా పూర్వజన్మ కర్మే. ఆ తెక్కు వచ్చినప్పుడు తాత్కాలికంగా చే వీడియం గురువు అనిపించవచ్చు, వాడి మీద కోపం రావచ్చు. ఒక్కోసారి గురువులు వాటిలో సూటిగా గుచ్చుకుంటాయిగా, ఆ గుచ్చుకున్నప్పుడు పొగడ్తలు ఉన్నప్పుడు అయితే ఆనందం కలుగుతుంది, కానీ ఈ బండరాతి దెబ్బలు తగులుతూ ఉంటాయా బట్టకు తగిలినట్టుగా అప్పుడు కొంచెం బాధ కలుగుతుంది. ఈయనకి నేను ఎంత చేశాను, వీడు నన్ను తిడతాడా అనిపిస్తుందిట. ఒక రహస్యం చెప్పనా, అసలు మనం గురువుకి సేవ చేయటమే అదృష్టం, వాడికి మనం చేయటం ఏంటి, వాడిని పైకి తీసుకురావడం ఏంటి. అప్పుడప్పుడు కొంతమంది ఏమంటారు, మేము లేకపోతే అసలు కృష్ణుడికి విలువే ఉందండి, ఆయనకి మేము గుడి కట్టేవాడిని అంటారు. అంటే వీడు గుడి కట్టకపోతే కృష్ణుడు లేడు, పాపం ఆయనకి బతికే లేదన్నమాట. ఇవి కూడా ఒక అజ్ఞానం. అజ్ఞానం తప్పు కాస్తుమా, అజ్ఞానం ఎప్పుడు వస్తుందంటే జ్ఞానం కేసి పెడుతున్నప్పుడు సాధనలో అది కూడా ఒక మెట్టే, ఆ మెట్టులోంచి మళ్ళీ మనం ముందుకు వెళ్ళడమే జ్ఞానం అంటే. అందుకే జ్ఞానులకి అజ్ఞానులకు తేడా చెప్పారు. జ్ఞాని పొరపాటున గురువుల మీద ద్వేషం పొందినా, గురువుల మీద వాళ్ళకి తెక్క వచ్చినా, తక్కువ పూర్వజన్మ జ్ఞానం వల్ల ఆ అజ్ఞానం నుంచి బయటపడి ఇంకా భక్తులు అవుతారు. కానీ అజ్ఞానులు ఇంకా 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 వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఒక్కొక్కసారి ద్వేషం వస్తే ద్వేషం పోదు. అందుకే కొంతమంది అంటారు, మీరెన్ని చెప్పండి గురువు గారు, మీరు ఆనాడు చేసింది తప్పు, ఇక నేను మీ మాట విన్న అంటాడు. అంటే వీడు పరమ మూర్ఖ శిఖో శిఖామణి శిరోమణి అనమాట, వాడికి అభివృద్ధి చేయొచ్చు. కానీ మహాత్ములు ఉంటారే, వాళ్ళు ఒకవేళ కోపం వచ్చినా ఎంత పొరపాటు చేశాం, భగవంతుడి మీద, గురువుల మీద, చెరువుల మీద, నదుల మీద, ప్రకృతి మీద అలగడం దోషం అంటారు, అలా అలిగానే అని వెళ్ళి అందులోంచి బయటకు వచ్చి తొందరగా తరిస్తాడు. అలా తరించమని మనకి భాగవతం చెబుతున్నది.